ఇంకా హిమాలయేతు కేదారం, ఇది చాలా గొప్పది. కేదార క్షేత్రంలో ఇప్పటికీ మనం వరుసగా చెప్పుకోవాల్సిందంటే ఒక కాశీని అట్టే పెట్టాం ఆఖరికి. మిగతావన్నీ ముందు చెప్పుకున్నాక కాశీని ఆఖరికి అట్టే పెట్టడానికి గల కారణం ఏమిటో రేపు చెప్తాను, ఇప్పుడు చెప్పరు కానీ. ఇప్పుడు ప్రస్తుతం కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో కేదారేశ్వరుడు కొంచెం అలుగుతున్నాడు, మనం మనుషులను చేసే పాపాలకు ఆయనకు కూడా విసుగొచ్చేస్తుందన్నమాట. ఒకప్పటి మాట, మహానుభావులు పాండవులంతా ద్వాపరయుగంలో వనవాసం చేయవలసి వచ్చింది. ఎంతటి వాడికైనా పాతకర్మ అనుభవించక తప్పదు కదా, దానికే ప్రారంధము అని పేరు. అనుభవించి తీరవలసిన కర్మకి ప్రారంధం. మంచి సంపదలు సంపాదించారు. దుర్యోధనుడు కపట ద్యోతంలో శకుని ద్వారా జోదం ఆడించి వీళ్ళ దగ్గర సంపదలు లాగేశాడు. దాంతో వీళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఆ సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీల పర్వతం మీద తపస్సుకు వెళ్ళాడు. అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాల తమాల తాళ నీపార్జున లోద్రతిందు కనవామల కీపన సాంబ్ర పాటలి సజ్జ కురంబరుంబ గురు చందన చందన నింబకేతకీ బూర్జ కపిత్త పూర్ణముఖ భూరుఖ పుణ్య తమాశ్రమంబునన్ అని హరవిలాసంలో ఒక్క వజ్రంలో అర్జునుడి తపస్సును అంత బాగా వర్ణించారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద రకరకాల అద్భుతమైన దివ్యస్థలాలతో వృక్షాలతో కూడినటువంటి పర్వతం, అదే ఇప్పుడు విజయవాడ వాటికలో ఉన్న ఇంద్రకీల పర్వతం మీద భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందడానికి అఖండ దీక్ష పూనాడు. ఆ సమయంలో పాండవులు తక్కిన 4 ద్రౌపదితో కలిసి బయలుదేరి హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళారు. దారిలో భయంకరమైన దావాగ్ని పట్టుకుందిట, అడవి కాలిపోవడం మొదలెట్టింది. అడవి కాలిపోతూ ఉంటే వచ్చే అగ్నిని దావాగ్ని అంటారు. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాద భ్రష్ట దగ్ధ లోకాద భ్రంబై వచ్చి చూడు దవసికి. దావాగ్ని వచ్చిందిట, ఆకాశమంతెత్తు పొగలు లేచిపోతున్నాయి. ధూమాయుత అభ్రంకష ధూమాయుత అన్నాడంతే, ఆకాశాన్ని మేఘాలను ఒరుసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ పొగ. అంతెత్తు పొగ లేచిపోయింది, చెట్లు కాలిపోతున్నాయి, చెట్ట పట్ట శబ్దాలతోటి పేలిపోతున్నాయి కట్టెలు, అందులోంచి ఇంతంత విస్ఫులింగములు నిప్పురవ్వలు లేచి ఎదాపెడా పోతున్నాయి. ఆ అడవిలో ఇరుక్కుపోయారు పాండవులు. పైగా వాళ్లతో పాటు ఋషులు, ధౌమ్యుడు, కులపురోహితుడు, ద్రౌపది, వీరులు ఇంచుమించుగా 1000 మంది ఉన్నారు వీళ్ళంతా. ఇంతమంది అడవిలో చచ్చిపోయే స్థితి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు గుర్తుకొచ్చింది ధర్మరాజుకి, వై భీమసేన, ఈ అడవిలో కాలిపోవటం మనకరమేమిటి? మీ అబ్బాయి ఉన్నాడుగా ఘటోత్కచుడు, కష్టం వచ్చినప్పుడు అలా రక్షిస్తాను నాన్న అని పుట్టి పుట్టగానే చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఒక్కసారి ఘటోత్కచుడిని పిలవమని కానీ అప్పుడు గుర్తుకొచ్చింది భీముడికి. నాయన కుమార ఘటోత్కచ హైడింబా అన్నాడు. వెంటనే వచ్చేసాడు ఘటోత్కచుడు, మమ్మల్ని అందరినీ ఈ అడవిలో తగలబడకుండా కాపాడు. అరణ్య పర్వంలో కూడా వస్తుంది కదా మహాభారతంలో, అద్భుతంగా ఒకప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు చెబుతున్నాను. మన సివిఆర్ న్యూస్లో రోజు ఉదయం పూట 5:30 నుంచి 6 దాకా భారతం వస్తుంది, శ్రద్ధగా వింటే మీకు మొత్తం మహాభారత కథ అసలు ఒరిజినల్ కథ తెలుస్తుంది అనమాట. అందులో వచ్చిన కథ కూడా ఇది. సార్, వెంటనే ఘటోత్కచుడు ఏం కావాలని అన్నంటే, మమ్మల్ని అందరినీ అడవిలో కాలిపోకుండా సురక్షిత స్థానానికి తీసుకెళ్ళు అనగా, ఏ స్థలము అనగానే, ద్రౌపదీదేవి అంది, చల్లగా ఉంటుంది, బదరీకి తీసుకుపోను ఆయన అంది. వెంటనే ఆయన ఏం చేశాడు, తన పరివారాన్ని పిలిచాడు. ఆయన పరివారం 1000 మంది వచ్చారు, ఒక్కొక్కడు ఒక్కొక్కడిని భుజం మీద కూర్చోబెట్టుకున్నారు. ఒక్క భీముడిని మాత్రం తండ్రిని ఆయనే మొయ్యగలడు, ఇంకెవరు మొయ్యలేరు. అందుకని భీముడిని తన భుజం మీద పెట్టుకున్నాడు. కొడుకు చక్కగా బలవంతుడై ఉంటే ఆ మాత్రం దిట్టంగా ఉండాలండి కొడుకు అంటే, ఇలా ఉంటే ఉపయోగం ఉంది? వాడు నాన్న నెత్తుకోలేడు ఆయాస పడుతున్నప్పుడల్లా. అంటే తండ్రిని బలంగా భుజం మీద పెట్టుకుని మొయ్యగలిగే కొడుకు రావడం అదృష్టం ఉన్నారు. ఘటోత్కచుడు లాంటి కొడుకు ఉండడం ఎంత లాభం వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. భీముడి భుజం మీద ఎత్తుకున్నాడు, తక్కిన వాళ్ళంతా భుజాల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎత్తుకున్నారు. రివ్వున పైకి ఎగిరిపోయారు. గంధమాదన పర్వతం దగ్గర వీళ్ళందరినీ దేబెట్టి ఘటోత్కచుడు అదృశ్యమైపోయాడు. దాదాపు 1 మాసం కాలం అక్కడ నివసించారట. ఎంత అదృష్టవంతులండి. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీతరుషండ మండలాండిత సరణిన్. పూర్వం నరనారాయణులు తపస్సు చేసిన దివ్యస్థలం బదరికావనం అంటే, నరనారాయణులు అక్కడ నిరంతరం తపస్సు చేసి ఇద్దరూ ఒకరే విష్ణుమూర్తి రూపాలే, 2 రూపాలతో అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. శివుడి లింగాన్ని ఇసుకతోటి తయారు చేసి ఆ సైకత లింగాన్ని పూజించారు. అక్కడికి ఎదురుగుండానే అశ్వత్థామ పూర్వజన్మలో వీళ్ళు నరనారాయణులు, అశ్వత్థామ పేరు ఒక ఋషి అంతే, ఆయన పేరు కమ్ములుచుడు. ఆయన ఎదురుగుండా శివపార్వతుల విగ్రహాలు చేసుకు పూజించాడు. వీళ్ళు ఏం చేశారట, శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ముందుగా ఆ కమ్ములుచుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఏం కావాలో వరం కోరుకోమంటే, నాకు మంచి బలం కావాలి అంటే, నీకు వరం ఇస్తున్నాను, భవిష్యత్తులో ద్వాపర యుగంలో అశ్వత్థామ అనే పేరుతో ద్రోణాచార్యుడి కొడుగ్గా పుడతావు, మంచి బలపరాక్రమాలతో ఉంటావు, చిరంజీవిగా ఉంటావు అని వరం ఇచ్చాడు. అక్కడి నుంచి నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు శివుడు. మీ ఇద్దరిని ఇంక ఏం కావాలని కోరుకోమని అడగను, ఎందుకంటే శివుడికి లింగ పూజ బాగా ఇష్టం. విగ్రహముతో చేసిన పూజ కంటే ఒక కళ్యాణం పెళ్ళి మాత్రమే విగ్రహాలకి. అభిషేకం చేసేటప్పుడు లింగానికి చేసే అభిషేకం విగ్రహానికి చేసే అభిషేకం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. మీరు శివలింగాన్ని సైకత లింగంగా చేసి పూజించారు కాబట్టి మీకు నేను అపార శక్తి ఇస్తున్నాను. ఎంత శక్తో తెలుసా, భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు నాకు యుద్ధం వస్తే నన్ను మీరు జయించే శక్తి ఇస్తున్నాను అన్నాడు. అందుకే అర్జునుడు శివుణ్ణి యుద్ధంలో జయించగలిగాడు. లేకపోతే జయించగలడ, శివుడే ఇచ్చాడు వరం, యుద్ధంలో నన్ను కూడా జయించే మహిమ మీకు ఇస్తున్నానన్నాడు. అందుకే అశ్వత్థామ నరనారాయణుల్ని ఏమీ చేయలేకపోవడానికి గల కారణం, ఆయనేమో విగ్రహంతో పూజించాడు. తిక్కరగా రాస్తాడు ద్రోణపర్వంలో, శుభ్రమగు ఉర్ది మృత్తిక సురుచిరంపు ప్రతిమయందున తొలిమే అనుభవుని నీవు ఆవహించి పూజించితి అని. ఒక మట్టి ఇసుకతో తయారు చేసిన ఒక విగ్రహం శివుడిది తయారు చేసి నువ్వు పూజించవు. వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. వాళ్ళు శివుడి లింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజించారు. అందుకే అశ్వత్థామ నువ్వు పాండవుల్లో అర్జునుణ్ణి కృష్ణుణ్ణి జయించలేకపోతున్నావు అని వేదవ్యాసుడు ద్రోణపర్వంలో అశ్వత్థామకి చెబుతాడనమాట. అదిగో ఆ స్థలానికి వచ్చి పాండవులు నరనారాయణ ఆశ్రమాన్ని చూచి అక్కడ ఉన్న లింగాన్ని పూజించారు. అశ్వత్థామ పూర్వజన్మలో ప్రతిష్ఠించినది, వాడి పేరు అశ్వత్థామని ఈ జన్మలో తెలియదు వాళ్ళకి. ఆ విగ్రహాన్ని చూచారు, అన్నీ చూచారు. ఒకరోజున వీళ్ళంతా ఈ పర్వతం పైకెక్కి అటు దిగారు. ఇక్కడే ఒక చమత్కారం ఉంది. హిమాలయ పర్వతాల్లో ఆ పర్వతానికి ప్రత్యేకంగా కేదారము అని పేరు, కేదారము లేక మేరు. ఆ పర్వతానికి ఇటువైపు బదరి, ఎడమ కేదారేశ్వరం ఉంది. అంటే ఒకే పర్వతానికి 2 కోణాలు అవి, కానీ చుట్టూ తిరిగి రావడం వల్ల మనకు 300 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుంది. పాండవులు శక్తివంతులు కనుక కొండ ఎక్కి యువతుల నుంచి అవతలకి దిగారట. దిగ్గానే అక్కడ అద్భుతమైన దృశ్యం కనపడింది. ఒక చక్కని పర్వత ప్రాంతం, కొద్దిగా సమతలంగా ఉంది. ఎటు చూచినా మంచు, ముందు ఆ మంచులో స్నానం చేశారు. అక్కడ తెల్లని స్వచ్ఛమైన ఒక రూపం కనపడింది. ఆ రూపం చూస్తూ ఉండగా శివుడి రూపంలో కనపడింది వాడికి, లింగ రూపంలో. వెంటనే ఇదేదో శివలింగంలో ఉందని దగ్గరికి వెళ్ళారట పాండవులు. అప్పటిదాకా శివలింగాకారంలో కనిపించినటువంటి ఒక రాయి చూస్తూ ఉండగా ఒక ఆబోతుగా మారిపోయి చెంగు దూకి పారిపోవడం మొదలెట్టింది. అలా పారిపోతూ ఉంటే భీముడు మొండాడు, శివుడు మనల్ని మోసగించి పారిపోతున్నాడు అన్నయ్యా, ఎక్కడికి పారిపోతాడు, వాడి సంగతి నేను చూస్తాను అన్నాడు. వాడు అనకూడదురా బాబు అంటున్నాడు ధర్మరాజు. అయినా సరే, మా నాన్న శివుడు అంటే అందరికీ తండ్రి అని శివ పారిపోకు పారిపోకు అంటూ అరుచుకుంటూ వెంటబడ్డాడు. శివుడు కొండ చుట్టూ తిప్పాట, శివుడితో పాటు ఈయన పరిగెత్తాడు. శివుడితో పరిగెత్తడం ఎవడవల్ల అవుతున్నాడు, అందులో ఆయన ఎద్దు రూపంలో తిరుగుతుంటే భీముడు అక్కడే మొండాడు. శివ 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 అనుకుంటూ వెంటబడిపోయాట, శివనామస్మరణ చేస్తూ వెంటబడి మొత్తం మీద చటుక్కుని తోకన పట్టాడు. ఆ తోకన పట్టే సమయానికి శివుడు ఒక్క దూకు దూకాడు. ఆ దూకడంలో తోక మాత్రం మొదలంతా తెగిపోయి చేతిలోకి వచ్చేసింది భీముడి చేతిలో. మిగతా రూపం మాయమైపోయింది, తోక మిగిలింది. నువ్వు మాయమైపోయినా నీ తోక కూడా నాకు లింగమే అని వెంటనే ఆయన ఏం చేశాడు, ఇందాక శివలింగ రూపం కనిపించిన స్థలానికి వచ్చి ఈ తోకనిలా చుట్టి దాని మీద నీళ్లు పోసేసి ఓం నిధనపతయే నమః అంట మొదలెట్టాడు. చూస్తూ ఉండగా తోక ఆ రాయిలో ఇరుక్కుపోయి ఇవాళ మనం చూస్తున్న కేదారేశ్వర లింగ స్వరూపం ధరించింది. అద్భుతం, అది భీముడి దయ. అప్పుడు పాండవులు తెల్లబోయి, మొండాడు రాజు కంటే బలవంతుడురా, మేమైతే ఇలా పట్టుకోలేము. ఎలా పట్టుకున్నామంటే, అన్నయ్య శివుడు ఉబ్బులింగడు, ప్రేమకు లొంగుతాడు, ఆయన వెంటబడి శివ నేను పట్టుకుంటానంటే మనం అలసిపోతామని తెలిసి అలసిపోకుండా దర్శనమిస్తాడు. శివుడికి ఉన్న లక్షణం ఏంటండి అది, మనం అలసిపోతే ఆయన బాధపడిపోతాడు, కాకపోతే శివశివ శివశివ అనాలి, అదొక్కటి మాత్రం అనాలి. అస్తమాటు హరహర శివశివ అంటూ స్మరణ చేసి మనం ఆయన వెంటబడితే దర్శనం ఇవ్వకుండా ఉంటాడా? ఇవాళ మనకి శివలింగాన్ని చూడాలనిపించింది అనుకోండి, శివశివ శివశివ అనుకుంటూ పెడితే హాయిగా దర్శనం అవుతుంది. అలా కాదు, నిజంగా ముట్టుకోవాలనుకుంటే ముట్టుకునేలా చేస్తాడు. కానీ ఇవాళ నేనేం చేశాను, దర్శనం అయితే చాలని బయలుదేరా. ఎంత ప్రయత్నించినా దర్శనం అయితే చాలని వెళ్ళామంటే దర్శనం మాత్రం అవుతుంది, ముట్టుకోలేవు. అదే ముట్టుకోవాలనుకుని వెళ్ళు, నీ గ్యారంటీగా ఇస్తాడు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నమాట, ఆ శివుడి దగ్గరికి వెళ్లే ముందు నీ సంకల్పము ఎలా ఉంటే అలా అవుతుంది, కాకపోతే సంకల్పం సరిగ్గా చేసుకోవాలి. నేను అలా చేశాను, ఆయన దొరికాడనగానే వెంటనే వీళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఆ ప్రార్థనకి వెచ్చుకుని ఈశ్వరుడు, నా తోక ఈ పాషాణ రూపంలో ఉంది, ఈ తోకలో ఓ చోట కుచ్చు, ఓ చోట ఎముకలు, ఓ చోట అవి ఉంటాయి కనుక ఈ రాయి ఎగుడుదిగుడుగా ఉంటుంది. ఈ ఎగుడుదిగుళ్లతో విశాలంగా భీముడు చుట్ట చుట్టడంలో సరిగ్గా లేదు, అందుకని ఈ లింగం సమతలంగా ఉండకుండా నున్నగా ఉండకుండా విచిత్ర పాషాణంగా కలియుగాంతం వరకు ఇక్కడ కొలువై ఉంటుంది. ఈ ప్రాంతం కేదార ప్రాంతం కనుక ఈ కేదార ప్రాంతంలో ఉన్న ఈశ్వరుడి కనుక కేదారేశ్వరుణ్ణి అని పిలువబడతాను. ఈ భీముడి పేరు మీదుగా నేను భీమేశ్వరుడిగా కూడా ప్రసిద్ధికి ఎక్కుతాను. మీరు నా భక్తులు, భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి మోక్షం పొందండి. ఆ మోక్షం పొందేటప్పుడు మీరందరూ మీ విగ్రహాలని ఇక్కడ విడిచిపెట్టి పెడతారు, ఆ విగ్రహాలు కలియుగాంతం వరకు ప్రజలకు దర్శనమిస్తాయి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ పూజించారు. పూజించి తర్వాత అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాడు మహానుభావుడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాలు తెచ్చారు, పూజ చేశారు. చాలా పెద్ద ఘట్టం అది. ఇంకా చిట్ట చివరి శరీరం విడిచిపెట్టాలి. పాండవులంతా యుద్ధం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. ధర్మరాజు గారికి చాలా కాలం పరిపాలించాడు. ఇంకా శ్రీకృష్ణుడు అవతార సమాప్తి అయిపోయాక లోకంలో అల్లకల్లోలు ఎక్కువైపోయింది. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టడంతో విగ్రహాలకు ఉక్కుపోత వచ్చి చెమట పట్టిందన్నారు. దేవాలయంబుల దేవ విగ్రహములకు ఒక్క పోతగా ఉక్కు మిగిలి చెమట రగిలే. పోతన గారు భాగవతంలో రాస్తారండి, చాలా ఆశ్చర్యం అనమాట. దేవాలయాల్లో విగ్రహాలకి ఒక్క తగిలి చెమట పట్టిందిట. గుళ్ళు మూసేశాక విగ్రహాలకి చెమట పట్టడం ఏంటి? మనకంటే ఫ్యాన్ లేకపోతే చెమట పడుతుంది, కొందరికి ఫ్యాన్ ఉన్నా చెమట పడుతుంది లోపల ఉన్న కొవ్వు పదార్థాలను బట్టి. కానీ అక్కడ దేవాలయంలో విగ్రహాలకు చెమట పట్టడం ఎక్కడ ఉండదు. శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే విగ్రహాల నుంచి చెమట వచ్చింది. ఒక కాలమందు పండు పంటలు వేరొక కాలమందున్న పండకుండే. ఒక కాలంలో పండే పంటలు మరో కాలంలో పండడంలా. కరువు వచ్చేసింది, ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఆ స్థితిలో ఇంకా ధర్మరాజు, శ్రీకృష్ణుడు లేని ఈ రాజ్యంలో మనం ఉండలేం అని పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి నేను మహాప్రస్థానానికి వెళ్ళిపోతున్నాను. మహాప్రస్థానం అంటే చివరిగా శరీరం విడిచిపెట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? ముందు ధర్మరాజు, వెనక భీముడు, ఆ వెనక అర్జునుడు, అర్జునుడు వెనక నకులుడు, నకులుడు వెనక సహదేవుడు, ఆ వెనుక ద్రౌపది. ఒక్క ధర్మరాజు గారికి పక్కన ఒక్క కుక్క మాత్రం బయలుదేరింది, ఇంకెవ్వరూ లేరు. పాండవులు 5 ప్లస్ ద్రౌపది ఒక కుక్క, వెరసి 7. అందరినీ విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయారు, కేదారం వచ్చారు. అప్పుడు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో, మందాకిని జలం ఉంది అక్కడ, ఆ మందాకిని జలంతో అభిషేకం చేసి, పరమేశ్వర నీ ధర్మమానని మేమందరం 128 సంవత్సరముల 6 నెలల పాటు బతికాం, ఇంకా చాలు శరీరం విడిచిపెట్టి పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అని భక్తి శ్రద్ధలతో పంచామృతాలతోటి మందాకిని జలంతోటి అక్కడ దొరికిన పుష్పాలతోటి భక్తితో పూజించారు. శ్రీ కైవల్య పదం ప్రసాదించే దివ్యలింగం కేదారలింగం అంటే. అందుకని నమస్కారం చేసుకున్నాయి. పూజించగానే ఈశ్వరుడు ప్రత్యక్షమై మీకు శుభం కలుగుతుంది, మీరందరూ శరీరాలు ఇక్కడే విడిచిపెట్టేస్తారు ఒక్కరు తప్ప అని పలికి, నాయనలారా ఈరోజు నుంచి ఈ ప్రాంతంలో మీ విగ్రహములు శాశ్వతంగా నా ఆలయం చుట్టూ కొలువై ఉంటాయి, చివరికి మీ తల్లి కూడా ఇక్కడే ప్రత్యక్షమవుతుంది, ప్రజలందరూ వచ్చినప్పుడు మిమ్మల్ని దర్శించి వాళ్ళు తరిస్తారు అన్నాడు. అందుకే ఇప్పుడు కేదారంలో చూసారో చుట్టూత ద్రౌపది, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, కుంతి కూడా ఉంటుంది ఆఖరికి, అందరూ అక్కడ ఈశ్వరానుగ్రహంతో విగ్రహ రూపంలో వెలిశారు. కలియుగాంతం వరకు మనం అక్కడికి వెళ్ళినప్పుడు పాండవులు కూడా చూడవలసిందే. పాండవులు చూడకుండా కేదారేశ్వర లింగాన్ని చూడటం అంటే ద్రోహం, ఎందుకంటే భీముడు దైవంలో వచ్చిన జ్యోతిర్లింగం అండది, అందులో జ్యోతిస్వరూపాన్ని ఇమిడ్చి భీముడు పెట్టిన తోకని జ్యోతిర్లింగంగా మార్చి మనల్ని రక్షిస్తున్నవాడు. అక్కడ చెయ్యరాని పాపాలు చేస్తే మాత్రం ఆయన సహించడు, క్రోధావేశంతో చూస్తాడు. అక్కడ నుంచి వీళ్ళు ఇంక ముందుకు వెళ్ళారు. అది మహాప్రస్థానం అంటే అసలైంది. శంకరాచార్యుల వారు ఎక్కడ అదృశ్యమయ్యారో ఆ ప్రాంతం, మీరు కాదు నేను కాదు ఎవ్వరం కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళలేము. కొంత దూరం వెళ్ళాక అక్కడికి వెళ్ళేసరికి తలప్రాణం తొక్కొస్తుందో చలికి. ఇంకా ముందుకెళ్ళి డీప్ హిమాలయాస్, తీవ్రమైన హిమాలయ పర్వతాల లోపలికి వెళ్ళడం ఎవడవల్ల అవుతుంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు శరీరం విడిచిపెట్టి మోక్షం పొందుదామని. హఠాత్తుగా ద్రౌపదీదేవి ఢామ్మని కింద పడిపోయింది. అప్పుడు భీముడు, అన్నయ్య ద్రౌపది పడిపోయింది అన్నాడు. నిజానికి ద్రౌపది అన్నా పాండవులన్నా ప్రాణం ధర్మరాజుకి, ఎవరు లేకపోయినా బతకను అనేవాడు ఆయన. మీలో ఎవరు లేకపోయినా నేను బతకలేనురా అనేవాడు. ఇవాళ ద్రౌపది పడిపోతే ఆయన ఏమన్నాడో తెలుసా, భీముడు అన్నయ్య ద్రౌపది పడిపోయిందంటే అంతేనాయన తప్పదు ఇక శరీరం విడిచిపెట్టాలన్నట్టు. అక్కడికి వ్యామోహం లేదు, నిర్వికారం, ధర్మాత్ముడండి. ఒక స్థాయి దాటితే ఇంక భార్య లేదు, భర్త లేదు, అన్నలు లేరు, ఇవన్నీ విడిచిపెట్టేయాలి ఎవరైనా సరే. ఎంతవరకు ప్రేమ ఉండాలో అంతవరకే ఉండాలి, అతిగా పెట్టుకోకూడదు. భవబంధ విముక్తి అంటారు దాన్ని. జ్ఞానులు మాత్రమే సంసారంలో ప్రాణుల మీద విమోహాన్ని విడిచిపెడతారు, లేకపోతే పిల్లల్ని తలుచుకుని, కుక్కల్ని తలుచుకుని, ఇల్లు తలుచుకుని చివరికి వాళ్ళు నరకం పాలైపోతారు. నువ్వు ఎంత గించుకున్నా రమ్మంటే వస్తారటండి వాళ్ళు. మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో ఎల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలు కాలుచో ఆ ఎల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.
ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, జ్యోతిర్లింగాలలో మనం కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి చెప్పుకున్నాం. పాండవులు అక్కడికే వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి చివరికి కైవల్యం పొందడానికి మహాప్రస్థానానికి వెళ్ళారు. వరుసగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే కూలిపోతున్నారు. ద్రౌపది పడిపోయింది, సహదేవుడు పడిపోయాడు, నకులుడు పడిపోయాడు, అర్జునుడు పడిపోయాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం ఉన్నది. మానవుడి శరీరంలో లోపం ఉండడం వల్లే శరీర పాతం జరుగుతోంది, అంటే శరీరం పడిపోతోంది. మనందరం శరీరం విడిచిపెట్టాకే నరకానికో స్వర్గానికో వెడతాం. శరీరముతో స్వర్గమో నరకమో చూడడం అసంభవం, ఎందుకనంటే మనం అంత గొప్పవాళ్ళం గనక. సశరీరులై ఈ శరీరముతో అని అర్థం, సశరీరులు అంటే మన శరీరముతో స్వర్గానికి వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకడు హరిశ్చంద్ర మహారాజు చక్రవర్తి, రెండోవాడు ధర్మరాజు. మిగతా వాళ్ళు మధ్యలో స్వర్గానికి వెళ్ళారు కానీ శాశ్వతంగా లేరు. ఇప్పుడు అర్జునుడు కూడా స్వర్గానికి వెళ్ళి యంత్రసింహాసనంలో అర్ధసింహాసనం అలంకరించాడు. విక్రమార్క మహారాజు గారు ఇంద్రసింహాసనానికి వెళ్ళి కూర్చుని వచ్చాడు. ఇంద్రుడిచ్చిన గొలుసు మెడలో ఉండేది ఒక కంఠమాల. కానీ శాశ్వతంగా ఈ శరీరంతో స్వర్గంలో ఉండడం అసంభవం. అలా శరీరం విడిచిపెట్టకుండా తన సత్యనిష్టతో రాజసూయ యాగం చేసిన మహానుభావుడు హరిశ్చంద్రుడు వెళ్ళాడు స్వర్గానికి. రాజసూయాగం చేసిన వాళ్ళలో ఒక హరిశ్చంద్రుడు మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు. ఆయన రాజసూయాగం చేశాక ప్రజాక్షయం కష్టాలు వచ్చాయి. మళ్ళీ రెండో వాడు ధర్మరాజు గారు, ఆయన రాజసూయాగం చేశాడు, ఆయన కష్టాలు అనుభవించాడు, ప్రజాక్షయమయ్యింది ఆయన కాలంలో, హరిశ్చంద్రుడి కాలంలో కంటే ఎక్కువ క్షయమైంది. కానీ ఈయన కూడా సత్యనిష్ట వల్ల శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అంటే మహాత్ములు కష్టాలకి తట్టుకుంటారు, సత్యం మీద నిలబడతారు. అనుద్వేగకరం వాక్యం, మాట్లాడేటప్పుడు ఉద్వేగం ఉండకూడదు, తొందరపాటు, కంగారు, హడావిడి ఉండకూడదు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్నిటికంటే గొప్పది వాక్ అన్నమాట. ఉద్వేగం వల్ల ఏం మాట్లాడతామో తెలియదుగా మనకి. ఉద్వేగం అంటే ఏమిటనమాట, మన మనస్సు మన అదుపులో లేక, బుద్ధి మన అదుపులో లేక, నాలుక ఏం మాట్లాడుతోందో తెలియకపోతే దాన్ని ఉద్వేగము అంటారు. అనుద్వేగము అంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ నాలుక నీ అధీనంలో ఉన్నప్పుడు ఆచితూచి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియడం అనుద్వేగము అన్నమాట. అప్పుడు అది నిజమైన వాక్కు. దానివల్ల ఏమవుతుంది, సత్యం పలుకుతాం, ఆ సత్యం లోకానికి ప్రియం కలిగిస్తుంది. అందుకే దానికి ఏమన్నారు, వాంగ్మయం తప ఉచ్యతే, అది వాంగ్మయమైన తపస్సు అన్నారు. వాక్కుతో కూడిన తపస్సు అది. తపస్సు అంటే కేవలం అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని తిండి మానేసి శరీరాన్ని కృశింపచేయడం ఒకటే కాదు, అది కాయిక తపస్సు అయితే వాచిక తపస్సు ఇంకా గొప్పది. వాక్కు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. సత్యాయ మితభాషిణ, తక్కువగా ఎందుకు మాట్లాడేవారో తెలుసిన, ఇక్ష్వాకువంశరాజులంతా సూర్యవంశపు రాజులు ఎక్కువ వాగితే ఏమవుతామో తెలియదు కనుక అనవసరంగా కూర్చుని పక్క పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటే అప్పుడు మన నోటు నుంచి ఏమొస్తే తెలియదు. ఈ మాట్లాడడానికి మాటలు కావాలి కదా, అందుకని ఏం చేస్తాం, ముందు ఏదో ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి అక్కడి నుంచి ఏమండి ఈ మధ్యన వాడిని చూస్తే నాకు అనుమానంగా ఉందండి, వాడు వెధవంటారా అండి, వీడు పుల్లయ్య అంటారండి, వీడు ఎల్లయ్య అంటారండి, ఇతరులు తిట్టడం, ఇతరుల గురించి చెడ్డ చెప్పుకోవడం మొదలవుతుంది. మంచిపోయి అప్పుడు మనం ఉజ్జయినిలో ఉన్నా ఒకటే, ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం సికింద్రాబాద్లో ఉన్న ఒకటే, మూసీ నదిలో స్నానం చేసిన ఒకటే, క్షిప్రా నదిలో స్నానం చేసిన ఒకటే. అందుకని వాక్కు కోసం చాలా జాగ్రత్తగా నియమ నియంత్రణలతో ఉండేవారు పూర్వకాలంలో అన్నమాట. ధర్మరాజు గారు అటువంటి ఉత్తముడు. అందుకే ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ అజాతశత్రుడనే బిరుదు ఉందేమో చూడండి. చనుని వేరొక నీకు అజాతశత్రునుండను పేర దిగ్విజయంబు పెంపుతాల్పు. ఎవడికి ఈ సృష్టిలో అజాతశత్రువు అనే పేరుతో దిగ్విజయం చేసే శక్తి ఉంది అని అర్జునుడు విరాటరాజు గారితో విరాటపురంలో అంటాడు. మా అన్నయ్య ధర్మరాజు ఒక్కడే, ఆ మహానుభావుడు తప్ప మరొకడెవడు అజాతశత్రువు అనే పేరు ధరించి రాజసూయ యాగం చేసి శత్రువుని అదుపులో పెట్టి శత్రువు తన ప్రాణం తీయడానికి సిద్ధపడిన ఎదురుగుండా కట్టుకున్న పెళ్ళాం బట్టలు ఊడుస్తున్నా కూడా నిశ్శబ్దంగా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అంతటి ఆత్మబలం, మనోబలం ఈ సృష్టిలో మా అన్నగారు ధర్మరాజుకి తప్ప ఎవరికి లేదని చెప్పాడు అర్జునుడు. అందుకని ఆయన ఒక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. చూసారా, ఇంత బలం ఉన్న భీముడు కానీ, అన్ని అస్త్రశస్త్ర విద్యలు ఉన్నటువంటి అర్జునుడు కానీ, ఎంతో తెలివితేటలు ఉన్న సహదేవుడు కానీ, పరమ సౌందర్యంతో ఉన్న నకులుడు కానీ, యజ్ఞగుండం నుంచి పుట్టింది అయోనిజ ద్రౌపది కూడా వెళ్ళలేకపోయింది స్వర్గానికి, పరమ పుణ్యాత్ముడు ధర్మరాజు వెళ్ళాడు. అంచేత అన్నిటికంటే గొప్ప బలం ఏమిటి, ధర్మబలం. విరాటరాజు గారి సింహాసనం మీద అజ్ఞాతవాసం పూర్తవగానే ధర్మరాజు వెళ్ళి కూర్చున్నాడు. పాండవులు ఎదురుగుండా సింహాసనాల్లో కూర్చున్నారు. కాసేపటికి విరాటరాజు గారు అక్కడికి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా ఏమిటి నా సింహాసనం మీద కూర్చున్నావు అన్నాడు. ఇది ఏమి కంకణి ఉన్మద వృత్తిని శంకలేక నా గద్దీయ వహించి ఉన్నవాడ వదియునుగా కిప్పుడుగా అహంకృతి తోడన్నన్నాడు. ఏం శంక లేకుండా నా సింహాసనం మీద కూర్చున్నావు, పైగా నేను వస్తే లేచి నిలబడవా, నువ్వెంత నీ బతికెంత, నీకంటే నేను వయస్సులో పెద్దవాణ్ణి ఆయ్ అన్నాడు విరాటరాజు గారు. ఇది ధర్మరాజు గారు తన సింహాసనం మీద కూర్చుంటే. అప్పుడు ఆయనేం మాట్లాడ్డు కదా, అప్పుడు అర్జునుడు లేచి, ఏమయ్యా నీ సింహాసనం మీద కూర్చోడానికి ఈయన పనికిరాడా, నువ్వు మహానుభావుడివా, ఆయన వచ్చి లేచి నిలబడి నమస్కరించాలా. ఆ కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా, ఇంద్రాది దేవతలు కూడా మేము వస్తే నువ్వు లేవకుండా మా సింహాసనం మీద కూర్చో అని వరం ఇస్తే ఆ వరం పొంది వారిని పొరపాటును కూడా గౌరవించడం మానలేదు. ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా ధర్మరాజుతో, ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు స్వర్గానికి వస్తే నా సింహాసనం మీద నువ్వు డైరెక్ట్గా ఎవరిని అడగకుండా వచ్చి కూర్చో అన్నాడు. కానీ కూర్చోలేదు ఆయన ఎప్పుడు. కూర్చోమన్నారు కూర్చుంటారండి, గురువుగారు వచ్చి ఇక్కడ కూర్చోమని వెళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళు కూర్చోట్లా, అంటే వీళ్ళు ధర్మరాజు లాంటి వాళ్ళేనండి, కాకపోతే జోదం వాడలేదు ఎటు వచ్చి వీళ్ళు, అదొకటే పాప. ఎందుకనంటే ఇంద్రుడు ఇచ్చాడని వరం దుర్వినియోగం చేయడు ఆయన. ఇవాళ కావాలని కూర్చున్నాడు, ఎందుకంటే విరాట్ రాజు గారిలో అహంకారం బయలుదేరింది కాబట్టి. అంతపోరే కంకుబట్టు అనుకుని కొట్టాడు పాచికతో. 4 రోజులు ఆదరిస్తే అహంకారం పెరిగి ఆయనకు కూడా నేనే గొప్ప అనుకుని కొట్టేశాడు ధర్మరాజుని. అప్పుడు ఏమైందనమాట, మంచి సమాధానం చెప్పాడనమాట. ఈ మహానుభావుడి సంగతి చెబుతున్నాను విను. ఈయన తగునాజ్ఞ సూయాణముగనొనరించే మంచిగా నేల నాలుగు చెరగులకును రాజసూయాధ్వర మహాప్రవర్తన చక్రవర్తి నిత్య సత్య చక్రవర్తి ధర్మరాజ చక్రవర్తి అన్నాడు ఆయన. రాజసూయాగం చేసిన వాడు నిత్యం సత్యం పలకడంలో చక్రవర్తి మా అన్నగారు ధర్మరాజు. ఈత డజాత శత్రుడు మహిల్తగ దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు ద్యోతితమూర్తి కౌరవకులోద్వహుడు ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుత గద్దీయకుంతగడే నరేశ్వర అన్నాడు. ఈ మహానుభావుడు అజాతశత్రుడు, భూమండలం అంతా ఏలడానికి దిగ్విజయం చేసినవాడు, విద్యలలో ఇతన్ని మించిన వాడు లేడు. ధర్మరాజు కంటే మంత్రవేత్త, ధర్మరాజు కంటే ధర్మవేత్త, ధర్మరాజు కంటే షట్చక్రవర్తుల్లోనూ కూడా కీర్తి వహించిన వాడు మరొకడు లేడు. అందుకే చెప్పాడు విద్య అతిశయార్థి, విద్యా అతిశయార్థి అన్నాడంతే. పైగా వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు, వాసవుడు అంటే తెలుసుగా ఇంద్రుడు, ఇంద్రుడి సింహాసనం ఎక్కడానికి కూడా అర్హుడు, కాంతిస్వరూపుడు, కౌరవ కులానికి అభివృద్ధి కలగజేసిన వాడు అటువంటి మహాత్ముడు. అన్నిటికంటే చిట్ట చివరిది గొప్ప క్వాలిఫికేషన్ ధర్మరాజుకి ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు. ఎన్ని ఉండనివ్వండి, ఇంద్రసింహాసనం అధిష్ఠించే శక్తి రావచ్చు, ఇంకో జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధర్మం ఉండొచ్చు, కానీ శ్రేష్ఠులైన పండితులు జ్ఞానులు అంత తేలిగ్గా ఎవరినైనా పొగుడుతారా? పామురులు అంటారా, ఇష్టంతో పొగిడేయచ్చు లేకపోతే కింద పారేయచ్చు. ఆర్యులు అంటే అన్ని శాస్త్రములు తెలిసిన మహాపండితులు, జ్ఞానము కలిగిన వాళ్ళు. వీళ్ళు ఒకటి చెబితే అదే ప్రమాణం మనకి. అటువంటి ఆర్యుల మధ్యలో ఇతనికున్న కీర్తి మరెవ్వరికీ లేదు. మహానుభావులైన మునులు జ్ఞానులు కూడా గౌరవించేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు. అటువంటి వాడు ఈ చిరుత గద్దీయకుంతగడే ఈ చిన్ని సింహాసనం, నీ సింహాసనం ఎంత దాని బతుకు, ఇదో పద్మాకర్ గారు పురాణం పెట్టుకోవడానికి పనికొచ్చేంత చిన్న బల లాంటిది. ఆ మహానుభావుడు కూర్చోవడం వల్ల నీ సింహాసనానికి విలువ వచ్చింది. నీ సింహాసనం ఇంత సింహాసనం ఆయనకి. ఆయన కూర్చున్నది ఏకంగా చక్రవర్తి సింహాసనం మీద, హస్తినాపురం మీదను, ఇంద్రప్రస్థంలోనూ కూర్చోవలసిన వాడు. అటువంటి వాడు నీ జిన్న కుర్చీ, నీ బుల్లి కుర్చీ, ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ చైర్ అది, ఆ మాత్రం కూర్చోలేడా? అంత ప్రైమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళినవాడు, మన ఇంటికి వచ్చినవాడు, మన ఇంట్లో మన కుర్చీలో కూర్చో ఉంటే మన కుర్చీకి విలువ అండి. వాడు గురువులు మన ఇంటికి వచ్చినప్పుడు పూర్వం ఏం చేసేవారు తెలుసా, ఒక కుర్చీ ప్రత్యేకంగా కేటాయించి ఆయన కూర్చునే కుర్చీలో మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూర్చునేవారు కాదు. పూర్వం గురువులను అంత గౌరవంగా చూసేవారు. అందుకే గురువులు కూడా గృహస్థుల ఇళ్ళకి వెళ్ళేవారు. కారణం అది, గురువుగారు ఒకసారి మన ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలో ప్రాణం పోయినా కూడా కూర్చోకుండా ఒక గుడ్డ వేసి శాలువ వేసి అలా అట్టి పెట్టారు. ఇప్పటికి కూడా మా శిష్యులు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఆ తిరుపతి ఇందిరమ్మ గారు ఉన్నారు, ఇప్పుడు దర్శనానికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీలో గురువుగారు తప్ప కొడుకు, కూతురు, ఆవిడ ఎవరిని కూర్చోనివ్వదు. ఆఖరికి చిత్రం ఏంటంటే నేను మా తండ్రి కింద భావిస్తాను గణపతి సత్యానంద స్వామి వారిని, ఆయన్ని కూడా కుర్చీలో కూర్చోనివ్వడం మా గురువుగారి స్థానం ఉంది ఆవిడ. అది భక్తి అంటే ఒక్కొక్కళ్ళకి ఎంత కష్టం అండి అది. అంచేత మహానుభావులు కూర్చుంటే ఆ కుర్చీకే విలువ వస్తుంది. ఈ కుర్చీకి పనికిరాడా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన గ్రహించాడు. ఎందుకు చెప్తానంటే, ఇన్ని లక్షణములు కలిగిన ధర్మరాజు గారు తప్ప మిగతా అందరూ పడిపోయారు. ఆఖరిని భీముడు పడ్డాడు. పడగానే, అన్నయ్య నేను పడిపోయానేమిటి అని అడిగాడు. నీకు అహంకారం రా, నా అంత దేహబలం ఎవరికీ లేదు, కౌరవులందరినీ నేనే చంపాను, అసలు మా వాళ్ళందరూ లక్క ఇంటిలో కాలిపోతున్నప్పుడు భుజాల మీద వేసుకుని మోసుకెళ్ళింది నేనే, అసలు ఎప్పటికప్పుడు రాక్షసుల్ని చంపి మా పాండవ వంశాన్ని నిర్మూలనం కాకుండా కాపాడిన ఏకైక వజ్రకాయుణ్ణి, దృఢాంగుణ్ణి అని నీకు లోపల అహంకారం నీకు కూడా పైకి చెప్పగలను కొద్దిగా ఉంది. అన్నగారంటే భక్తే, కానీ లోపల ఉండేది బయటికి పోదే కనపడదండో. అయ్యి బాబా, మా గురువుగారే అంటాం కానీ లోపల మాత్రం మా గురువుగారి కంటే నేనే సంస్కృతం బాగా చదువుకున్నాను, ఎంఏ పిహెచ్డీ చేశాను అనుకోవచ్చు ఒక్కొక్కడు. ఏం చెబుతావు, ఎవడ కర్మ వాడిది. ఆ మాత్రం అహంకారం నీలో కూడా ఉంది, కాబట్టి నువ్వు పడిపోయావన్నాడు. ఇంకా ఆఖరిని ఎవరు మిగిలారన్నమాట, హిమాలయాల్లో వెళ్ళి 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 మంచు కొండల్లో అందరూ పడిపోయినా ఒక్క ధర్మరాజు గారు ఆయనతో కూడా వస్తుందని చెప్పానుగా, ప్రొఫెసర్ సునకారావు కుక్క గారు, వారు కూడా ఈ మధ్యనే పిహెచ్డీ చేశారు. అంచేత ప్రొఫెసర్ సునకారావు గారు, డాక్టర్ సునకారావు గారు మాత్రం కూడా వెళ్ళారు, మిగతా కనకారావులంతా పడిపోయారు. ఇప్పుడు ధర్మరాజు గారి దగ్గరికి ఇంద్రుడు స్వర్గం నుంచి విమానం తీసుకొచ్చాడు, స్వర్గ విమానం. ఇంద్రుడు ఎదురుగుండా ప్రత్యక్షమే, ధర్మరాజా ఇంతవరకు ఈ నడిచేవాళ్ళు ఎవరూ లేరు, పూర్వం హరిశ్చంద్రుడు నడిచాడు ఇక్కడ, మహానుభావులైన వశిష్ఠుడు వంటి యోగులు మాత్రమే ఇక్కడికి రాగలరు, మిగతా వాళ్ళంతా ఇలాగే ఈ మంచు దెబ్బకి పడి చచ్చిపోతారు. చూస్తున్నాం కదండి హిమాలయాల్లో, కేదారం దగ్గర కప్పుకోకపోతేనే మనం ఒడిగిపోతాం. ఆ కేదారం పై కొండల మీదకి అసలు ఎక్కగలరా, నిట్టలు కొండలు, ఆ కొండలపైకి ఎక్కిన వాళ్ళంతా చచ్చిపోతారు, గ్యారంటీగా చచ్చిపోతారు, బతికే వాళ్ళు అరుదు. ట్రై చేసి చూడండి మీరు ఎవరన్నా సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే ఆ స్థానానికి వెళ్ళడం అసంభవం, ఎవడైనా కింద పడిపోవలసిందే. నువ్వొక్కడివి మాత్రం ఇక్కడ దాకా నడిచొచ్చావు, అందుకే మెచ్చుకున్నాను, శరీరంతో స్వర్గానికి వచ్చే అధికారం నీకు ఇచ్చాను, ఈ విమానం ఎక్కి నాతో స్వర్గానికి వచ్చాయి అనగానే ఆయన కుక్కను పిలిచి, నాయన డాక్టర్ కుక్కారావు ఇందులో ఎక్కువ అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు తెలుసా, చిచ్చి చిచ్చి కుక్కను ఎలా ఎక్కిస్తాం, ఎన్నో పాపాలు చేస్తే కుక్క అవుతాడు. కుక్క ఎవరవుతారు తెలుసా మీకు, కుక్క జన్మెత్తడానికి కొన్ని మంచి పనులు చేయాలి, అవి చేశారంటే ఇక నెక్స్ట్ మందే ఆ బ్యాచ్. ఏమిటది అంటే, గురుం ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోని శతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా మంత్రం ఇచ్చిన గురువు గురువే, ఆ గురువు కంటే గొప్పవాడు దైవం మరొకడు లేడు. ఒక్కక్షరం ఇచ్చిన చాలు నీకు, ఏకాక్షర ప్రదాతారం అన్నాడు. మంత్రమిచ్చిన గురువు వాడు ఎన్ని అక్షరాలు ఇచ్చాడన్నది కదా, ఒక్కటి ఇచ్చినా చాలు. ఏకాక్షర శబ్దానికి ఓం అని కూడా అర్థం, మీ అందరి చేత ఓం అనిపించినా చాలు, వాడే గురువు. అటువంటి గురుం యహ న అభిమన్యతే, ఎవడు గౌరవించడో, బాగా గౌరవించడో, మళ్ళీ గౌరవించడంలో కూడా అభిమన్యతే అన్నాడు తప్ప మన్యతే అనలా, ఎవడు భక్తితో శ్రద్ధతో గౌరవించడో సహా వాడు స్వయోనిశతంగత్వా, 100 జన్మలు కుక్క జన్మ ఎత్తుతట. వీధుల్లో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు, కుంటి కుక్కలు ఉంటుంది సార్, వాళ్ళందరూ గురువుగారిని తిట్టిన వాళ్ళే. అలాగా 100 జన్మలు కుక్క జన్మ ఎత్తి గ్యారంటీగా చక్కగా ఏలూరు నగర వీధుల్లో వసంతమహల్ సెంటర్ దగ్గర మా గురువుగారిని పొరపాటుని తిట్టానండోయ్, ఆయన అభిషేకానికి రమ్మంటే రాలేదండోయ్, ఆయన్ని పిలిస్తే ఫోన్ ఎత్తకుండా అవమానించానండోయ్ అని ఏడుస్తూ, తెలుగులో మాట్లాడటం కుదరదు, సంస్కృతం రాదుగా కుక్క జన్మలో, అందుకని భౌ భౌ ఆ భౌ అంటే ఏంటనుకుంటున్నారు సత్యనారాయణ మాస్టర్కి, అది బాగా అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్, ఎందుకంటే వాడికి తెలుసు, ఆయనకి పూర్వజన్మలు తెలుసు కనుక వాళ్ళ గురించి. అయ్యయ్యయ్యో, గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందానండి, ఆయన పిలిస్తే అహంకరించానండి, రాలేదండి, ఎక్కడికి రమ్మన్నా రాలేదండి, తిట్టానండి, ఇప్పుడు కుక్క అయ్యానండి అని పాప ఆయన ఎదురుగుండా నిలబడి ఇలా మోరబెట్టి బౌ బౌ అంటే నా తప్పులు క్షమించమని గురువుగారికి చెప్పండి అని ఏడుస్తున్నాయన్నమాట కుక్కలు, అది బౌ అంటే. ఇప్పుడు ఇక్కడ ఈ కుక్కలన్నీ అంతే, గురుద్రోహం చేసి 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 ఒక కుక్క కాదట, స్వయోనిశతంగత 100 జన్మలు కుక్క జన్మెత్తుతారు. పోనీ కుక్కలు జన్మెత్తేటప్పుడు కూడా ఇళ్లల్లో బొచ్చు కుక్కలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయో, కొన్ని తెల్లగా ముద్దొచ్చేస్తూ, అవి ఏసీ కారులో యజమాని డ్రైవ్ చేస్తుంటే ఫ్రంట్ సీట్లో అలా దర్జా కూర్చుంటాయి పెళ్ళం కూర్చునే స్థానంలో. ఆ కుక్క జన్మ ఎత్తితే పోనీ దరిద్రంలో కొంత అదృష్టం. ఆ కుక్కైనా విమానంలో చూశారుగా, విమానంలో కుక్క కూడా టిక్కెట్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు అమెరికాకి రాను పోను 90,000 టిక్కెట్ అనుకోండి, చికాగో నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చికాగోకి. కుక్కకి 120,000, ఎందుకంటే దానికి స్పెషల్ టిక్కెట్, ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అది మలమూత్రాలు సరిచింది కూడా దానికి తొట్టిది పెడతారు. కావాలంటే ఈసారి మీరు కుక్కను తీసుకెళ్ళండి, మీకే తెలుస్తుంది. అంటే వీసా ఉండాలి దానికి కూడా మళ్ళీ. అమ్మో, వీసాకి మళ్ళీ డబ్బులు, వీసాకి డబ్బులు ఎంత కట్టాలి ఇప్పుడు? 11,000 కట్టాలి ఇప్పుడు మనం. ఆ 11,000 కుక్కకైతే 15,000 మళ్ళీ. ఇన్ని భోగాలు దానికి, మాయిదారు గొడవ. మళ్ళీ దానికి ఏమో ఇంజెక్షన్లు, దానికి భోజనాలు. కుక్కను ముద్దు పెట్టుకుంటారు, గురువుగారి దగ్గరికి వచ్చి అభిమానంతో కాళ్ళకి దండం పెట్టకపోయినా కుక్క కనపడిన టామీ అని దాని ముక్కు ముద్దెట్టుకుంటుందో కాబట్టి ఏమిటో తెలియదు కర్మ. ఈ ఇద్దరికి ఏ సంబంధమో పూర్వజన్మలో మరి. అంచేత ఆ కుక్క అయితే కొద్దిలో కొద్ది నయ్యం. ఇది మరీ దరిద్రం. వీధిలో గజ్జి కుక్క, కుంటి కుక్క ఈ బుట్టి. ఆ వీధుల్లో తిరుగుతుంటే కుర్రాళ్ళు పోస్తారు, పెద్దవాళ్ళు పోస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు విషం పెట్టి చంపేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలా 100 జన్మలు కుక్క జన్మ ఎత్తి చచ్చి ఆ తర్వాత చండాలుడై పుట్టి, ఆ తర్వాత ఇలా చేతులు వంగిపోయి, కాళ్ళు వంగిపోయి, అయ్యా రెండు కళ్ళు రెండు లేదు, కవోదిరి బాబు దానం చెయ్యండి అనేవాళ్ళు అలా పుట్టి 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 దిక్మాలను. నాకు నాటకాలు వస్తున్నాయి వీళ్ళ వల్ల. చివరికి ఈ ఎప్పటికో తరిస్తారని చెప్పారు. అంచేత గురుద్రోహం అంత ప్రమాదం. అటువంటి ద్రోహం చేసిన ఈ కుక్క నీతో పాటు ఇంద్ర విమానం ఎక్కి స్వర్గానికి రావడం ఆ శరీరంతో కుదరదు, నువ్వు అక్కడవే వచ్చే కుక్కను విడిచిపెట్టి హిమాలయాల్లో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఇదొకటే కాదు, ఇంకా చాలా పాపాలు ఉన్నాయి, అవన్నీ చెబితే ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు అవ్వవు. అందుకని ఇక్కడ నేను ఎక్కడికక్కడ కట్ చేసి చెప్పవలసి వస్తుంది మీకోసం తెలిసిన. నిజానికి జ్యోతిర్లింగములు చెప్పడం అంటే సంవత్సరం చెప్పాలి. సరే అంచేత కుదరదు అన్నాడు ఆయన. నువ్వు అక్కడికి రావాలనగానే అప్పుడు ధర్మరాజు ఏమన్నాడో తెలుసా, మీరన్నది నిజమే, ఈ కుక్క ఎన్నో పాపాలు చేసి కుక్క జన్మ ఎత్తి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ నా కట్టుకున్న భార్య, నా కూడా ఉండవలసిన భార్య నాతో ఇక్కడ దాకా నడిచి రాలేదు, చచ్చిపోయింది పాపం. నా తమ్ముళ్ళు నాకు ప్రాణం కంటే ఎక్కువ, వాళ్ళు నాతో నడవలేకపోయారు. ఈ కుక్కొక్కటే నన్ను ఇక్కడ దాకా అనుసరించి వచ్చింది. తనని అనుసరించి వచ్చిన వాళ్ళని రక్షించటం రాజధర్మం. మీరు చూస్తున్నారో లేదో, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్మి నాతో కూడా పారాయణకు వచ్చిన ఈ పండితులందరినీ, జ్ఞానులు, సంస్కృత పండితుల్ని, ఈ పారాయణ పండితుల్ని ఎప్పటికప్పుడు నేను ఎలా చూస్తానో ఒకసారి మీరు అడగండి. నేను కాఫీ తాగే ముందు మీరు తాగారా లేదా, నాకు పలహారం వచ్చే ముందు మీకు వచ్చిందా లేదా, ఒకవేళ నడవలేకపోతే గురువుగారు ఎక్కడుంటే అక్కడికే వారికి కూడా ఆహారం పంపించండి అని వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. జ్ఞానం ఉన్నవాడి లక్షణం ఏమిటంటే తనని అనుగు వచ్చేవారికి ఏమున్నది ఏమిటి లేదు అనేది తెలుసుకోవాలి. అవి మానేసి నేను ఒక్కడే సుఖంగా ఉంటాను, నేను హాయిగా నా రూమ్లో పడి ఉంటాను, మిగతా వాళ్ళు మీ కర్మ మీరు పడండి అంటే అది ధర్మం కాదు. పొరపాట్లు కూడా ఇది మానవ ధర్మం కాదు, అసలు రాజధర్మం కాదు, గురుధర్మం కాదు, ఇది లఘుధర్మం. లఘువులు ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా ఫోన్ చేసి మిగతా వాళ్ళందరినీ ఉపవాసం పెడతారు, మీరందరూ ఉపవాసం ఉండండి నేను తింటానంటాడు. మనం చూస్తూనే ఉంటాం. కానీ ధర్మరాజు మహానుభావుడు గౌడు చెప్పాడు, నన్ను అనుసరించి వచ్చాడు, నా రాజధర్మం ఉన్నది కాబట్టి ఈ సునకారావు గారు నాతో రావాల్సింది. వీడు ఏ యూనివర్సిటీలో డాక్టర్ చేశాడో నాకు అనవసరం, ఏ గైడ్ని పట్టుకుని వాడు పిహెచ్డి చేశాడో నాకు అనవసరం, లంచమే ఇచ్చాడో కొంచమే ఇచ్చాడో పాపమే చేశాడో ఇంకోటి చేశాడో, వీడు మాత్రం నాతో పాటు రావాల్సింది. చాలా వాదోపవాదాలు జరిగాయి ఇద్దరికి అక్కడ మహాభారతంలో కూడా. కుక్కలకి ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, అనవసరంగా నువ్వు స్వర్గం పోగొట్టుకుంటావా, కుక్క కోసం నీ స్వర్గ సింహాసనాన్ని విడిచిపెడతావా, స్వర్గం కోసం ఎంతమంది గజగజలాడుతున్నారు, ఎవరేమైపోయినా పర్లేదు, నేను ఒక్కడే స్వర్గానికి వెళ్ళాలనే కదా ఈ జనమంతా పక్కవాడిని తోసి మరి గుళ్ళోకి వెళ్ళిపోతున్నారు, భస్మాభిషేకానికి వెళ్ళాలంటే గురువుగారు రాపోయినా పర్లేదు మనం వెళ్ళిపోయి చాలు వేలు వద్దలేసి పోదాం అనుకుని ఎంతమంది రాత్రిపూట పరిగెట్టుకుపోతున్నారు గురువుగారికి చెబితే వెళ్ళనివరేమో మనం కూడా వస్తామంటారేమోనని. అటువంటిది నువ్వు కుక్క కోసం స్వర్గం వదులుతావా అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, కుక్క కోసం స్వర్గమే కాదు నరకానికి కూడా వెడతాను నేను, నువ్వు అంటే కుక్కతో స్వర్గానికి వస్తాను, లేదా నీ సింహాసనం నువ్వు పట్టుకుపో, నీ విమానం నువ్వు పట్టుకుపో, నీ స్వర్గం నాకు అక్కర్లా, నా కుక్కతో నేను ఇక్కడే ఉంటాను, నన్ను నమ్ముకున్న వాడి కోసం నేను నట్టేట్లో ములుగుతాను అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం, ఒక కుక్క కోసం నాకు స్వర్గం వద్దన్నాడండి ఆయన, తీసుకెడితే మా ఇద్దరిని తీసుకెళ్ళు, లేదా నీ దారి నువ్వు వెళ్ళిపో, నేనేం స్వర్గం కావాలని అడగలేదు, విమానం కావాలని అడగలేదు, శరీరంతో స్వర్గానికి వస్తాను అనలేదు. నేను ధర్మం మీద నిలబడాలి, ధర్మం కంటే మరొకటి లేదు. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప, సత్యమే వేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యం కంటే తపస్సు లేదు, సత్యం కంటే ధర్మం లేదు, సత్యం కంటే ఈ సృష్టిలో గొప్పది లేదు. ఈ లోకంలో అందరికీ ప్రభువు సత్యమే. కాబట్టి మనల్ని పరిపాలించే రాజు మనం పలికే సత్యం. సత్యంలో ఈశ్వరుడు ఉన్నాడు, సత్యంలో సర్వం ఉన్నది. ఈ కుక్కకి నా వెంట వస్తుంది కాబట్టి నేను మాట ఇచ్చాను, నాతో తీసుకెడతానండి. ఆ సత్యం మీద నిలబడ్డమే నా ధర్మం. ఆ ధర్మం కోసం నేను ఏ నరకానికైనా పోతానని కానీ చూస్తూ ఉండగా ఆ కుక్క యమధర్మరాజుగా మారిపోయి ధర్మదేవత అయిపోయి పుష్పవర్షం కురిపించి, నాయన ఎంత గొప్పవాడివిరా, నిన్ను ఎప్పటికప్పుడు పరీక్షించాను, నేనే ఓడిపోయాను, ఒక్క కుక్క కోసం, దిక్కుమాలిన కుక్క కోసం అని స్వర్గాన్ని విడిచిపెట్టేవాడు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటాడా? నీలాంటి వాడు నా కొడుకు అవడం నా అదృష్టం అని సశరీరంగా స్వర్గానికి పంపేశాడు. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయన ధర్మరాజా, నీ తమ్ముడు భీముడు ధర్మమానని కేదారేశ్వరలింగం ప్రతిష్ఠింపబడింది, దాన్ని మీరు భక్తితో పూజించారు. కేదారేశ్వరుణ్ణి పూజించిన వాళ్ళ మనస్సులో ఏమనుకుంటేది అవుతుంది? మీ తమ్ముళ్ళందరూ మా అన్నగారు బాగుండాలని కోరారు, నువ్వు నా ధర్మం మీద నిలబడాలన్నావు, అందుకని నీ మనస్సు ఎప్పుడు ధర్మం మీద నిలబడింది, ధర్మం మీద నిలబడింది కాబట్టి నువ్వు శరీరంతో స్వర్గానికి వెడుతున్నావు. కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరు.